சத்சங்கத்வே நிஸ்ஸங்கத்வம், நிஸ்ஸங்கத்வே நிர்மோகத்வம், நிர்மோகத்வே நிஷ்சல தத்துவம், நிஷ்சல தத்துவே ஜீவன் முக்தி. ஓம் நமோ பிரம்மாதிபியோ பிரம்ம வித்யா சம்பிரதாய கத்ருபியோ வம்ச ருஷுபியோ மஹத்பியோ நமோ குருபியஹ. சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானகனஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மை. ஓம் ஸ்ரீ குருபியோ நம, ஸ்ரீமத் வெங்கடேஷாய நம. ஆலய பிராங்கணంలో ఉన్నటువంటి సర్వదేవి దేవతలకు శిరస నమస్కరిస్తూ స్వామివారు అమ్మవార్ల సేవల్లో తరిస్తున్నటువంటి ఇక్కడ కార్యకర్తలందరిలో ప్రకాశిస్తున్న భగవంతుడికి నమస్కరిస్తూ, అలాగే ఈ సత్సంగంలో పాల్గొన్నటువంటి తల్లిదండ్రుల రూపంలో ఉన్నటువంటి అందరిలో ప్రకాశిస్తున్న సర్వేశ్వరునికి శిరస ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ఇక్కడ సేవల్ని ప్రసాదిస్తూ మొదలుపెట్టి 32 సంవత్సరాలు కాలము గడిచింది. మనందరం కూడా, వారు కార్యకర్తలు కూడా 5 రోజుల కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా, ఎంతో అంటే మాటలకి అందనంత తృప్తిని ఆనందాన్ని భగవద్భక్తులందరికీ కూడా అందజేశారు. వారు చేసినటువంటి సేవల ద్వారా, భగవంతుడు చేయించుకున్న సేవల ద్వారా ఈ ఆనందము తృప్తి అనేటువంటిది ఎవరికి వాళ్ళకే. అంటే మనకు ఆకలేస్తే మనమే భోంచేస్తే మనకు అడుపు నిండుతుంది. ఎంత ప్రేమతో ఉన్నా పిల్లలు తింటే తల్లిదండ్రులకు కడుపు నిండదు, తల్లిదండ్రులు తింటే పిల్లలకి కడుపు నిండదు, భార్య తింటే భర్తకు నిండదు, భర్తకి నిండితే భార్యకి కూడా ఆకలి ఆకలిగానే ఉండిపోతుంది. అలాగే ఇందులో భగవంతుని యందు ఆవేదన కలిగినటువంటి ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ ఆవేదన ఎక్కడ తీరుతుంది అంటే భగవంతుని యొక్క దర్శనం ద్వారా, భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా, భగవంతుని యొక్క తలపు ద్వారా ప్రతి భక్తి హృదయానికి కూడా తృప్తి కలుగుతుంది. అందుకనే భగవద్భక్తులందరూ కూడా ఇవాళ మనకి విశేష కార్యక్రమాల్లో మన ఈ కార్యకర్తలు ఏది అన్న అభిషేకాన్ని అన్నపూర్ణ తల్లికి పూజ, అలాగే ఆ అన్నంతోనే స్వామివారికి అభిషేకం అలంకరణ జరుగుతోంది. అక్కడ మనందరికీ అన్నం అంటే తెలుసు, పువ్వులంటే తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక భక్తి అందరిలో నిండి ఉన్నది. భక్తి లేకుండా ఏది శక్తి లేదు. అలాగే జ్ఞానం అనేది కూడా భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానం. భక్తి లేని జ్ఞానము జ్ఞానము కాదు, జ్ఞానము లేని భక్తి భక్తే కాదు. రెండు కలిసి ఉంటేనే అక్కడ భగవంతుని యొక్క నిజతత్వాన్ని మనం అర్థం చేసుకుంటాము. ఎందుకు భగవంతుని తత్వం అర్థం చేసుకోవాలి అంటే నీ స్వరూపమే భగవస్వరూపం కాబట్టి. మనకి పైన వచ్చినటువంటి ఉపాధి ఒక అవకాశాన్ని కలిగించాడు భగవంతుడు. నీలో ఉన్న పరమాత్మని నిన్ను గుర్తించమని ఒక అవకాశాన్ని మనకి ఈ మానవ జన్మ ద్వారా మనకి అందించడం జరిగింది. అందుకనే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు భక్తి గురించి చెబుతూ అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే సా భక్తి ఇది ఉచ్యతే. ఏది భక్తి అని చెప్పబడినది అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్తున్నారు. అంకోలం నిజబీజ సంతతి అంటే అంకోలం అంటే ఊడుగు చెట్టు. ఊడుగు చెట్టు తన యొక్క కాయలు పగిలితే అందులోంచి అందులో ఉన్నటువంటి బీజాలు గాలికి చాలా చాలా దూరాలకు వెళ్ళిపోతాయి, చాలా గాలికి ఉత్తనే ఎగిరి వెళ్ళిపోతాయి ఎక్కడికో. కానీ భగవంతుడు ఆ చెట్టుకి ఆ విత్తనాలకి ఒక అవకాశం ఇచ్చాడు. ఉరుము ఉరిమేసరికి, ఎప్పుడైతే ఉరుము ఉరుగుతుందో ఉరుము ఉరిమేసరికి వెంటనే దాని ఎంత దూరం వెళ్ళినవి కూడా తిరిగి మళ్ళా దాని మొదలకు వచ్చేస్తాయట. అంకోలం అది ఏదవ్వాలి, తన నిజ బీజ సంతతి, అది దాని దేని సంతానమైతే ఉంటుందో ఆ సంతానమే అక్కడికి రాగలుగుతుంది. అందుకని నిజమైన సంతానమే అయి ఉండాలి ఏది ఆ ఊడుగు చెట్టుకి. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచిక. అయస్కాంతము ఇనువుని పట్టుకుంటుందండి. అయస్కాంతము ఇనువుని ఆకర్షిస్తుంది. అది ఇనుమే ఉండాలి, తుప్పు పట్టకుండా ఉండాలి. దానికి మళ్ళీ తుప్పు పడితే అది మళ్ళీ క్షాళన చేయాల్సి వస్తుంది. అందుకని ఎక్కడైతే ఇనుము ఉంటుందో దాన్ని గ్రహిస్తుంది. ఇది అయస్కాంతం అనేటువంటి అయస్కాంతోపలం సూచిక. సాధ్వి నైజ విభుం నిజమైన పతివ్రత అయినటువంటి స్త్రీ, సాధ్వి అయిన ఆవిడ తన నిజ విభుని కోసరం అంటే తన పతిదేవుని కోసరం గ్రామాంతరం కానీ ఎక్కడికన్నా వెళితే ఆమె ఎప్పుడు ఆయన గురించి అనుకుంటూ ఉంటుందంట, భర్త గురించి. ఆమెకి ఏ పని చేస్తున్నా ఎటువంటివి చేస్తున్నా ఆయన తిన్నారో లేదో, ఆయన తాగారో లేదో, ఆయనకు అసలే ఇడ్లీ అంటే ఇష్టం. వేరే దేశం వెళ్ళారు, ఇడ్లీ దొరుకుతుందో దొరకదో, రాత్రి సరిగ్గా నిద్రపోయారో లేదో తను ఇక్కడ ఉంటుంది, కానీ మనస్సు మాత్రం భర్త ఎందే నిలబడి ఉంటుంది. సాధ్వి నిజ విభుం నైజ విభుం, సాధ్వి నైజ విభుం లతాక్షితిరుహం. ఒక లత ఉందనుకోండి, ఆ లత పాకాలి అంటే దేనికి మనం దాన్ని అంటిస్తే దాన్ని చుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. లత ఒక వృక్షాన్ని ఆశ్రయిస్తే ఇక్కడ బాగా కనిపిస్తాయి ఈ దేశంలో. ఆ లత ఆ వృక్షాన్ని అలా 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 చుట్టుకుంటూ దాంతో పాటుగా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత దానిలో ఇంకా కొంచెం లోతుగా చెప్పాడు అక్కడ ఆయన స్వామివారు. ఆ లత దానికి చుట్టుకున్న తర్వాత నువ్వు మామూలుగా తీసేస్తే రాదు, దాన్ని విడగొడదామంటే రాదండోయ్. అది దానికి కొన్నాళ్ళకి కొన్నేళ్లకి ఆ కింద నుంచి వస్తున్నటువంటి అంటుకున్నటువంటి లత ఒకటైపోతుంది ఆ చెట్టుకి. లత క్షితిరుహం సింధు సరిద్వల్లభం అంటే ఎక్కడి నుంచో వస్తున్నటువంటి నదులు, ఆ ఎక్కడెక్కడో చెలయేర్లు వర్షం పడిన తర్వాత కొండల మీద పడతాయి, గుట్టల మీద పడతాయి, అడవుల మీద పడతాయి. పడినటువంటివి ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా ఇసుక మీద పడితే ఇసుక పాలవుతుంది, అలాగే నీటిలో పడితే నీటి పాలవుతుంది. కానీ ఎక్కడైతే ఒక ఏరులాగా పారుతుందో ఆ పారేటువంటి ఆ ఏరు చిన్న ఏరల్లా కొంచెం సెలయేర్లుగా మారి ఆ సెలయేర్లు నదుల్లో కలిసి ఆ నది ఆ నదికి ఒక పేరు కలిగి ఆ పేరు కలిగినటువంటి నది సముద్రంలో కలవడానికి వచ్చేసరికి దాని వేగాన్ని పెంచుతుందంట. నది నది వేగాన్ని పెంచడమే కాకుండా ఆ వేగము ఎంతవరకు ఆ వేగం వెళుతుందంటే సముద్రంలో కలిసేంతవరకు. సముద్రంలో ఎప్పుడైతే నది కలిసిపోతుందో తిరిగి ఎవ్వరు కూడా నదిని కానీ సముద్రాన్ని కానీ విడ తీయలేరు. మనకి బాగా ఇక్కడ మీకు తెలియట్లేదు కానీ సముద్రంలో కలిసే నీరు అది. మన భారతదేశంలో అయితే గంగాసాగర్ అని ఉంది, అక్కడ గంగా సాగరంలో కలుస్తుంది. అలాగే గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. ఎక్కడంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, అక్కడ మన నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. అంతర్వేదిలో కలుస్తుంది అక్కడ గోదావరి వెళ్ళి. అలాగే కృష్ణానది వెళ్ళి లంకల దగ్గర కలుస్తుంది, హంసల దీవి దగ్గర కలుస్తుంది. ఈ సముద్రంలో నది కలిసిన తర్వాత నదికున్న పేరు మారిపోతుంది. సముద్రంలో కలవగానే నదికున్నటువంటి తీపి మారిపోతుంది. నదీ నీటికి ఉన్నటువంటి తీపి ఉండదు, ఆ కలర్ ఉండదు, ఇది ఆ పేరు ఉండదు. ఏమైపోతుంది? అక్కడ సముద్రం ఏదుంటే ఆ రూపాన్ని పొందుతుంది. సింధు సరిద్వల్లభం, తన వల్లభుడైనటువంటి సముద్రాన్ని కలిసేంత వరకు దానికి ఉపశమనం ఉండదట నదికి. ఎలాగైతే ఇవన్నీ కూడా వాటి ఇది నిజ వృత్తుల్ని మానకుండా ఎలా అయితే ఉన్నాయో, సింధుస్తరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా, యథా ఏ ప్రకారంగా అయితే ఇవన్నీ కలిసిపోయిన తర్వాత తిరిగి రావో, యథా ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం. అలాగే నిజమైనటువంటి భక్తుడైనటువంటి వాడు ఆ పశుపతి యొక్క నిజ పాదారవిందములు ఎందు మనస్సు లయించిపోయిన తర్వాత తిరిగి మళ్ళా ఈ బాహ్య ప్రపంచానికి రమ్మన్నా రాదు. ఈ విషయాదుల యందు అనురక్తి దానికి ఉండదు. అనురక్తి ఎక్కడ ఉంటుందంటే ప్రభు దివ్య చరణారవిందముల దగ్గరే ఉంటుంది. యథాతథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి ఇది ఉచ్యతే. చేత అంటే చిత్తానుకున్నటువంటి వృత్తి, చేతో వృత్తి ఉపేత్య తిష్టది, అక్కడ కలిగి ఉన్నవన్నీ కూడా దాని నుంచి విడదీయడానికి వేటికి వీల్లేదు. భక్తి అంటే ఎలా ఉండాలి ఇప్పుడు మనకి? మనమేం మనకి తెలుసున్న నాలెడ్జ్లు ఏమనుకుంటామంటే, నాలుగు పూలు తీసుకొస్తే భక్తిగా పూలు తెచ్చాను అంటాం. కొంచెం ప్రసాదం చేస్తే ఉండి ఉండి సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి పూజ చేసుకుని ప్రసాదం పెడితే ఏమంటాం? వాళ్ళు భక్తి అండి అంటాం. అంటే ఈ విధంగా మనం కనుక ఆలోచిస్తే అసలు ఆ మహానుభావులు చెప్పినటువంటి అర్థానికి వెళితే నిజంగా మనని మనం ఒకసారి ఆలోచించుకుంటే మన భక్తి ఎంత అందులో, కానీ పర్సంటేజ్ ఉంది అందులో. ఎంత ఉంది మనకి? మనలో చాలామంది వస్తారు, ఏమైనా నా సాధన పెరిగిందంటారా అమ్మ కొంచెం, పూర్వం కన్నా ఏమన్నా నేను ఏమైనా చేయగలుగుతున్నానా అని మా గురుదేవుని కూడా అలా ప్రశ్నించారు. స్వామి అంటుండేవారు, నీకు ఇంతకు ముందుకిను ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా నీలో, మన భక్తిలో తేడా ఉన్నదా? ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే పుట్టినరోజు కాబట్టి గుళ్ళో దర్శనానికి వెళ్ళాలి, చెప్పులు బయట విడిచిపెట్టొచ్చి గబగబ ఒక రౌండ్ వేసి ఒక నమస్కారం పెట్టి పుట్టినరోజు అయిపోయింది నమస్కారం, వారు ప్రసాదం తీర్థం ఇస్తారు వెళ్ళిపోతాం, అక్కడికి అయిపోయింది పుట్టినరోజు అనుకుంటాం. కానీ అప్పట్లాగా ఇప్పుడు ఉన్నామా? వెళ్ళేసి అలా గబగబా పరిగెత్తుకు వెళ్ళిపోవడానిక వచ్చింది గుడికి అని కొంచెంసేపు కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మనం ఏది మన మనసు ఇన్వాల్వ్ అవుతోంది. అక్కడ మన మనసు అక్కడ అర్చక స్వామి వారు చెప్తున్నారు, అర్చక స్వామి ద్వారా పూజ జరుగుతోంది అని చక్కగా. మనము అర్చక స్వామి ద్వారా జరిగే పూజలో మనము ఆ పుష్పం ఎందుకు కాకూడదు? అక్కడ మనోపుష్పమే కదా భగవంతుడికి కావలసింది. బయట ఉన్నటువంటి పుష్పానికి వడిలిపోయే స్వభావం ఉంది, మనలో ఉన్న మనోపుష్పానికి జీవితం ఉన్నంత వరకు అది అలానే ఉంటుంది. అది వాడదు, అది వీడదు, వాడదు మనని వదిలిపెట్టదు. అందుకని మన మనోపుష్పాన్ని ఆ ప్రభు యొక్క దివ్య చరణారవింద సన్నిధిలో భావన చేయండి. భావన ఆ పుష్ప దివ్య చరణారవిందముల దగ్గర చక్కగా ఆ పాదాలకి మధ్యలో అర్చక స్వామి మన మనోపుష్పాన్ని పెట్టారండి. అర్చక స్వామి కూడా లేదు అక్కడ, మనమే పెట్టుకున్నాం మనోపుష్పాన్ని. దానికి దూరం లేదు, దానికి దూరము భారతదేశము అమెరికా అనే దూరం లేదు. ఇక్కడి నుంచే మన ప్రభువుకి మనం పెట్టుకోగలం. అందుకని అటువంటి భక్తి ఎవరిదైతే అవుతుందో సా భక్తి ఇది ఉచ్యతే. అది నిజమైనటువంటి భక్తి అయినది అని మనకి భక్తి ద్వారా భక్తిని గురించి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ విధంగా చెబుతుంటే మనకి జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే దక్షిణామూర్తి స్తోత్రం ఎలా చెప్తోంది అంటే నానాఛిద్ర ఘటోదర స్థిత దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్ ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే.
నమస్తే అమ్మ, ఫస్ట్ ఎక్స్ప్రెస్ రివరెన్స్ టు ఆల్ ది దేవతాస్ దట్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ టెంపుల్ అండ్ నాట్ ఓన్లీ దోస్ దేవతాస్ ఇన్ ది శాంక్టమ్స్ అండ్ ది డివైన్ దట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ. షీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హర్ రివరెన్స్ టు దట్ అండ్ దెన్ షీ కాంప్లిమెంటెడ్ ది ప్రీస్ట్ అండ్ ది ట్రస్టీస్ అండ్ ది వాలంటీర్స్ who are giving us this positive experience through all these events, the functions that are happening in the temple on the occasion of this 32nd anniversary of the temple. So these experiences cannot be expressed in words. One has to experience themselves. Then only you understand or experience the bliss in that. So it's a very personal experience. So that they are providing the tool for that, for you to experience that bliss. So then Mataji is talking about true bhakti. What is bhakti? Is coming to the temple and breaking a coconut sufficient to call yourself a bhakta? Or visiting the temple on your birthday or your anniversary and bring some fruits and flower and spend a minute in front of God and run away to your busy world? Is that bhakti? So she went back to Adi Shankaracharya, his definition of bhakti, according to Adi Shankara, Jagadguru. He says, I don't know the English word for this, the banduka tree. This tree has fruit, when it matures, it ruptures, and seeds have some cottony like a woolly surrounding that makes them fly in the air so that they can spread propagation of the seed. So, but they have a peculiar quality. When it thunders, all the seeds of that particular tree come back to the tree. That's a very unique quality of that tree. Likewise, when we grow a vine that needs a support, vine, so you plant it near a tree, it takes the tree as its support and winds around the tree and grows all the way to the top of the tree. After some years, the vine and tree cannot be separated. They become part of the tree, the vine. Likewise, a virtuous wife, when her husband is away physically in a different place or different city, even though she is at home physically, her mind is focused on her husband, as his whereabouts and his welfare. She is constantly worrying whether he is getting his food, whether he is getting the foods that he likes. So she is constantly thinking of her husband. Constantly. That is the word. Likewise, the rainwater, when it falls on the mountains and on the planet, it becomes small stream, bigger streams becomes a river. And the river will have a name and a particular color for the water, depending upon where it is flowing. And finally that river goes and ends in the ocean, as it approaching the ocean, the velocity of the river increases until it reaches the ocean. Once it is in the ocean, whichever river it is, anywhere in the world, it loses its color, it loses its name, it loses its speed, it becomes that ocean. So you cannot separate this river from the ocean anymore. Likewise, we all know the magnet. Magnet attracts iron. But the iron, to be attracted by the magnet, should be free from rust. If there is a rust, if you clean the rust, then again it will join, be attracted by the magnet. Once it sticks to the magnet, it's difficult to separate the iron from the magnet. So, in a true bhakti is not a transactional quality. Your bhakti should be always constant, constantly attached to that divine. And that is what Shankaracharya is defining as a true bhakti. That means your mind is constantly occupied by the either chanting or memorization or preoccupied with God, who is in our hearts. So the body, God has given this body as a tool to experience that divine in you. That is the purpose of this body. And a bhakti devotion, when it is blind devotion without any knowledge, it's not a perfect bhakti. It is bhakti, but it's not perfect. Same way, when you are very intelligent, smart and nanam, you may recite all the scriptures in the world, but you have no bhakti, that knowledge is useless. So a flower, a beautiful flower, has to have not only beauty and also fragrance. So bhakti and jnanam is a flower with fragrance. So the ultimate maturity of a devotee results in jnanam. When the bhakti matures, it doesn't stay as a blind bhakti anymore. It automatically, jnanam, God blesses you with knowledge, jnanam, and then that becomes the perfect bhakti. That's what we all have to aim for, not breaking coconut. Well, it is part of the process, but it should not end there. It should go beyond that. Like this morning, Acharya is doing that Sahasranama Archana. We are not doing it, but he is doing it on our behalf, using these lotus flowers. And we should focus our mind on that. What is happening there? Even if you don't understand the meaning of the mantras, you don't have to. The sound itself affects your mind. And constantly think yourself as that flower that reaching the lotus feet of Lord. What is the flower that you have in your body? Is your mind. So your mind, offer it as a flower to the Lord. That means you surrender your mind to God. Because the physical flowers from this nature may wilt and fade away. But this mind is with you forever. So you offer that mind to God. And then you become a perfect devotee. That's what Amma's essence of her definition of bhakti. Nyayam chesana amma?
Chala. So oka point undi pettla.
Alagi Adi Shankara Bhagavatpadacharya vare maniki Dakshinamurti stotramlo cheptu jnanam gurinchi నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా మహిస్పందతే జానామీతి త తమేవ భాంతమనుభాహ ఏద సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని మళ్ళా తెలియచేశారు. ఎలా, ఇది మనస్వరూపమే, వారు మన గురించే చెప్తున్నారు. మనలో ఉన్నటువంటిదే, అంటే చిల్లులుగా ఉన్నటువంటి కుండలో ఛిద్రం అంటే చిల్లులు, ఏది కుండలు, కుండకి చుట్టూ చిల్లులు ఉన్నాయి. చిల్లులు ఉన్నటువంటి కుండలో ఒక పెద్ద దీపం పెట్టాం. దీపం పెడితే మనకి బయటికి ఎలా కనిపిస్తుంది, చిల్లుల్లోంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగానే కనిపిస్తుంది మనకి. కానీ ఒకే దీపము మనకి ఎన్ని రకాలుగా కనిపిస్తోంది, ఆ చిల్లులు కూడా ఒకటి పొడుగుది, ఒకటి రౌండ్ది, ఒకటి డైమండ్ది, రకరకాలు కూడా ఉండొచ్చు. మీకు అలా చూడాలంటే లైట్లు వస్తాయి చూడండి, కాదు మనకి ఒకే లైట్కి ఒక డూమ్ ఉండి ఆ డూమ్కి రకరకాల చిల్లులు పెడతారు, గ్లోబ్ లాగా ఉంటుంది. ఉంటే అందులో ఉన్నది ఒకటే లైటు, కానీ మనకి ఎలా కనిపిస్తుందంటే చాలా చిల్లులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. నువ్వు ఒక చిల్లును చూసి ఇది భలే ఉంది కదా, ఈ చిల్లు దగ్గర తమాషాగా ఉంది కదా అనుకుంటే, ఇంకో చిల్లులోంచి వచ్చేది వేరే కాంతి కాదు, అది లోపల ఒకటే కాంతి, బయటికి ఇలా రకరకాలుగా ఎలాగైతే కనిపిస్తోందో అని నానా ఛిద్ర ఉదర స్థిత, ఘటానికి ఆ పొట్టలో ఉన్నటువంటి ఉదరం, దాని పొట్టలో ఉన్నటువంటి మహాలైటు పెద్ద కాంతి దీపం ఎలాగైతే చిల్లుల ద్వారా బయటికి కనిపిస్తోందో, ఈ బయటికి ఇన్ని చిల్లుల్లోంచి మనకి కాంతి రావడానికి కారణము ఒకే లైట్ ఎలాగయ్యిందో, ఒకే జ్యోతి ఎలాగైతే అయిందో, స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది, ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో, జ్ఞానం కలిగినటువంటి వాడికి యస్యతు జ్ఞానం చక్షు, ఈ మన పంచేంద్రియాలు కళ్ళున్నాయి, కళ్ళ ద్వారా లోపల ఉన్నటువంటి చైతన్యమే కళ్ళ ద్వారా చూస్తోంది, చెవి ద్వారా వింటోంది, ముక్కు ద్వారా వాసన చూస్తోంది, నాలుక ద్వారా రుచి చూస్తోంది, ఈ బయట ఉన్నటువంటి త్వగీంద్రియం ద్వారా స్పర్శ తెలుస్తోంది మనకి. ఇవి వేరువేరుగా లేవు, శక్తి ఉన్నది ఒకటే శక్తి లోపల, దానికి వేరు వేరు లేదు. లోపల చైతన్యం అనేది భగవంతుడు మనలో ఉండబట్టే, ఆ జ్యోతి ఇందులో ఉండబట్టే, ఇంద్రియాల ద్వారా బయటవన్నీ నువ్వు చూడగలుగుతున్నావు, బయటవన్నీ గ్రహించగలుగుతున్నావు నువ్వు. చక్షురస్యాది ఇది జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే, మనం స్పందన చెందుతున్నాం విన్న శబ్దానికి, చూసిన దృశ్యానికి స్పందిస్తున్నాం, ఏది నాలుక మీద పడిన దానికి స్పందిస్తున్నాం. ఒక్కసారి చేతికి చల్లదనం ఒక ఐసు ముక్కు వచ్చేవరో ఇక్కడ పెడతారు, పెట్టేదరికి మనం స్పందిస్తున్నాం త్వగీంద్రియానికి. ఎలాగైతే స్పందన కలుగుతుందో చక్షు ఏది నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్ ఏతత్ సమస్తం జగత్. జానామి నాకు తెలిసింది, నేను గుర్తించాను అనేటువంటి తెలివి ఎప్పుడొస్తోంది అంటే, ఎప్పుడైతే గురుదేవులకి మనం శరణు పొందుతున్నామో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం, ఆ దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న గురువులకి మనం నమస్కరిస్తేనే మనకి ఇంద్రియ జ్ఞానం ఇంతది అనేటువంటి విషయం తెలుస్తుంది. లేకపోతే మనం ఏమనుకుంటున్నాం అంటే, లోపల నేను అనేది ప్రకాశిస్తుంటే మనం ఈ దేన్ని నేను అంటంలా, మనం నా కన్ను చూస్తోంది అంటాం, నా చెవి చూస్తోంది అంటాం, దేన్నన్నా పట్టుకుని దీన్ని నేను అని అనగలిగామా, అనం. ఇది నాది అంటాం తప్ప నేను అనం. అంటే ఈ నాది అనేటువంటి దాన్ని ఏది ప్రకాశింపజేస్తుంది, లోపలున్న చైతన్యం ప్రకాశింపజేస్తుంది. అది అనంతమై ఉన్నది కానీ ఖండఖండాంతరాలుగా లేదు, నీ దృష్టి లోపమే కానీ అక్కడ ఉన్నటువంటి, అందుకని ఆవరణ దోషం అంటారు దాన్ని. ఆవరణ దోషం అంటే మనస్సుకి ఎప్పుడైతే పూర్ణించి తెచ్చుకున్నటువంటి ఆవరణ కలిగి ఉన్నామో, ఆ వాసన ద్వారా మనం ఏం చేస్తామంటే వాళ్ళు వేరు నేను వేరు ఇలా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ కూడా మనం చూడడంతో ఎంతమంది కనిపించినా నేను కళ్ళు తెరిచి చూస్తేనే కనిపిస్తున్నారు అందరు. ఎవరికి వాళ్ళకే, మీరు ప్రొద్దుట లేచి వచ్చారు కాబట్టి ఈ ప్రపంచం, ఈ దేవుళ్ళని మనం చూడగలుగుతున్నాం. నేను ప్రొద్దుట లేవల, ఇవి జరిగిపోతుంటాయి కానీ ఇది చూడలేదు. అంటే దేవుడైనా దైవత్వమైనా చైతన్యమైనా ఆత్మస్వరూపానైనా గుర్తించాలి అంటే తానెవరో తాను గుర్తించాలన్న విషయాన్ని మెల్లమెల్లగా గురువు లోపలికి తీసుకెళ్తూ ఉంటారు.
Now that we said bhakti, both bhakti and jnana are essential. Now Mataji is talking about jnanam. She is again quoting Dakshinamurti Stotram by Jagadguru Shankaracharya. He says, suppose there is a pot, big pot with multiple holes of different shapes, may be covered with different colored glass in those holes, and put a big lamp inside, one single bulb. But when you see that pot, you are seeing light of different shapes and colors. But the source is only one bulb. But you are perceiving it as different ways. Same way, this body, we have these five sense organs. They are only functioning as long as there is divine light in you. Without that light, these are inactive. You can see with your eyes as long as their divine flame is burning inside. You can hear things through your ears as long as there is that light inside. You can taste, you can smell, you can touch. All those sensations are only perceived by you as long as there is a divine flame burning inside your heart. So, if you analyze it, even though they seem to be doing different functions, different ways, the source of that is only one, the divine presence in your heart. That we have to understand. That is our true nature, not this physical body. So when we say, I am seeing with my eyes, we are identifying that with body. But where is this eye getting that quality of showing you the scene? Because of the flame inside the heart, divine presence, chaitanyam samskritam. That awareness, consciousness, whatever we call God. So because he is there with his power, that where these are able to function, are able to see with our eyes, listen with our ears, taste with our tongue, and feel the touch, smell the fragrance. So reality, this is all physical, but the real thing that is making all this happening is the divine that is inside you. That is your true identity, not this physical body.
అందుకని మనకి ఇప్పుడు ఇక్కడ భక్తి అంటే మామూలుగా సామాన్య మానవుడికి ఎలా ఉంటుందంటే, పూజ చేస్తే భక్తి, అభిషేకం చేస్తే భక్తి, గుడికి వెళ్ళి వస్తే భక్తి, ప్రొద్దురే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే భక్తి, ఇంతే అనుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి భక్తి ఎటువంటిదంటే నిన్ను నువ్వు మర్చిపోవాలి. అంటే దేవుడు తప్ప ఇంకొకటి లేదు అక్కడ, భగవంతుడే ఏది అక్కడ ఉన్నాడు అనేటువంటి నిర్మలాంతఃకరణతో భక్తి కలిగి ఉండాలి. దానికి కన్నప్పను గురించి మనం చెప్పుకుందాం. తిన్నడు అంటే భారతదేశంలో కాళహస్తి అనేటువంటి క్షేత్రానికి క్షేత్ర చరిత్రను గురించి ఒకసారి చూస్తే, ఆయన తిన్నడు అనేటువంటి వాడు ఒక మామూలుగా ఒక కోయవాడు. ఆ తిన్నడికి ఏం తెలీదు, కానీ అడవిలో వెళ్తున్నాడు. వెళ్తుంటే అతనికి చెట్టు కింద ఒక అతను శివుడికి అంటే ఒక లింగానికి ఒక ఆయన అభిషేకం చేస్తున్నాడు. ఈయన వెళ్ళేవాడల్లా ఎందుకు వచ్చాడు అడవికి, అడవి పందినేసుకోవడానికి వచ్చాడు, అంటే వేట కోసం వచ్చాడు. వేట కోసం వచ్చినటువంటి వాడికి ఒక చెట్టు కింద ఒక శివుడికి ఒక ఆయన పూజ చేయడం చూసి మెల్లగా తను ఒక చెట్టు పక్కన నక్కి ఉండి ఏం చేస్తున్నాడో చూసే ఒక ఏదో అందరూ పూజలు చేస్తుంటారు కదా, ఏదో దేవుడు అంటారు, అంటే ఇదే కోసం అని చూడడంలో ఆ పూజారి గారు ఏం చేశాడు అక్కడ, ఆయన రాగానే ఆ పైన ఉన్నటువంటి నిన్న పూజ చేసినటువంటి పూలన్నిటినీ తీసి పక్కన పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన ఒక చెంబుతో నీళ్లు తెచ్చుకున్నాడు. ఆ చెంబుడి నీళ్లు హరహర అనుకుంటూ అభిషేకం చేశాడు. చేసిన తర్వాత కాస్త పూలు అవి తెచ్చుకున్నాడు, మారేడు పత్రి అవి ఆ లింగం మీద ఉంచాడు, పూజ చేసుకున్నాడు. చేసిన తర్వాత ఆయన తెచ్చుకున్నటువంటి పళ్ళు ఏవో ఉన్నాయి పక్కన, అవి నైవేద్యం పెట్టాడు. నైవేద్యం పెట్టి ఇది హారతి ఇచ్చి దండం పెట్టుకుని అతను కాస్త పూజ అయిపోయింది వెళ్ళిపోయాడు. ఆయన రోజు పద్ధతి ప్రకారం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇతను ఈ చెట్టు వెనక ఉండి చూస్తున్నాడేమో, ఇంతేనా దేవుడికి పూజ చేయటం అంటే, అందరూ దేవుడికి పూజ అంటారు ఇదే కోసం, గుళ్ళల్లో అక్కడ చేస్తుంటారు, అయితే నా కోసమే ఈ చెట్టు కింద వచ్చి ఉంటాడు దేవుడు అని తిన్నాడు. ఏం చేశాడు, వెంటనే తనకి తెలుసున్న వాటిల్లో ముందర ఒక నివేదన పెట్టాలి కదా, అడవి పందిని సంహరించాడు. సంహరించి అందులో కాస్త ఆ అడవి పంది మాంసాన్ని కాల్చుకున్నాడంట. కాల్చుకుని ఒక ఆకులో ఆ మాంసాన్ని కొంచెం పెట్టుకున్నాడట. ఆ పెట్టేటప్పుడు మళ్ళీ ఏం చేశాడు, ఏమో ఏ ముక్క ఎలా ఉంటుందో బాగుంటుందో బాగుండదని కొంచెం కొరికి చూసి మరీ ఒక ఇది ఒక కాయ ఆకులో పెట్టుకున్నాడట. ఆకులో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, పువ్వులు ఆకులు కావాలి కదా, ఈ చేత్తో పువ్వులు ఆకులు కోసుకున్నట్ట. అంటే దేని మీదో పెట్టాలి, ఏవో దానికి ఒక పాత్ర ఉండాలి అన్నటువంటి జ్ఞానం కూడా ఆయనకి తెలియదు. రెండో చేత్తో పూలు పట్టుకున్నాడు, ఓ చేత్తో నివేదన పట్టుకున్నాడు. ఇప్పుడు నేను అభిషేకానికి నీళ్ళు ఎలా తీసుకెళ్ళాలి అనుకున్నాడు. వెంటనే ఆయనకి తెలుసున్నది ఏంటి, పాత్ర ఏం తెలియదు. అక్కడ ఉన్నటువంటి స్వర్ణముఖి నది ఉంది పక్కన, స్వర్ణముఖి నదికి వెళ్ళి పుక్కిడితో నీళ్లు పట్టుకున్నాడట. పుక్కిడితో నీళ్లు పట్టుకుని ఇప్పుడు శివుడి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మరి రెండు చేతులు ఖాళీ లేవు, కింద పెట్టాలనే తెలివి లేదు, అందుకని ఆయన ఏదో పైనుంచి అవన్నీ తీసేశాడు కదా, ఇప్పుడు నేను ఎలా తీయాలి అనుకుని చెప్పుకాలతో ఉన్నాడట. ఆయన ఆ చెప్పుకాలతోనే ఆ నిర్మాల్యాన్ని తీశాడట. దేవుడు శపించలా, దేవుడు శపించేవాడు కాదు ఎప్పుడు కూడా, మీరు గమనించాలి. ఆయన ప్రేమస్వరూపుడే తప్ప శపించడు. అక్కడ అనుకునేవన్నీ మన మనసు చేస్తోంది అక్కడ, అందుకని అక్కడ ఉన్నటువంటి నిర్మాల్యం ఎలా తీయాలి ఆయనకి తెలియదు. ఆయనకున్నటువంటి దానితో ఆ భక్తి భావనతో ఆ ఎడంకాలు చెప్పుతో అది ఆ నిర్మాల్యాన్ని అలా తీసి పక్కన పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను అభిషేకం చేయాలి కదా అని ఆ నోటున పుక్కిటి పట్టుకొచ్చినటువంటి స్వర్ణముఖి నది ఉన్న నీటిని ఆ స్వామివారి మీద ఏది హరహర అనుకుంటూ మనసులో భావన ఉంది, అలా పుక్కిటితో అభిషేకం చేసేసాడట. చేసేసిన తర్వాత వెంటనే చేతిలో ఉన్నటువంటి ఆకులు ఉన్నాయి కదా అవి పూజ చేసేసాడు, వేసేసాడు అంతే, పూజ అయిపోయింది. వెంటనే ఉన్న మాంసాన్ని నైవేద్యం పెట్టేశాడు. ఆయన చేశాడు కదా నైవేద్యం పెట్టేశాడు. అక్కడ నివేదన అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు కూడా తనను మరిచి ఎవరైతే తనకి సర్వం అర్పిస్తారో ఆయన కూడా కొన్ని లీలలు చేస్తుంటాడండి దేవుడు కూడా. వెంటనే ఆయన దగ్గర స్వామివారు మరింత ప్రకాశవంతంగా ఉన్నారట. అక్కడ ఎవరు, మన లింగయ్య, అక్కడ శివుడు కాళహస్తీశ్వరుడు మరింత ప్రకాశవంతంగా ఉంటే దర్శిస్తున్నటువంటి ఈ తిన్నడికి అనిపించిందంట, అయ్యో మనలాగా కళ్ళు లేవే చూడడానికి, అయ్యో పాపం మరి కళ్ళు లేకపోతే ఎట్లా అని చెప్పి తన దగ్గరున్న బాణం ఉంది కదా, ఈ అడవిలో వేటాడడానికి వెళ్ళిన బాణం చేత కన్ను పెరికి ఆ కన్ను అక్కడ ఆ లింగానికి అలా పెట్టాట. ఒక్కోసారి చూడండి, మన పిల్లలకి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఎంత సుస్థిగా ఉన్నా ఎంత రోగంతో ఉన్నా కనిపిస్తుంది మనకి. మనకు అసలు మర్చిపోతాం అది, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ కడుపు పేగుతో ఉన్నటువంటిదే ఇంత ప్రేమగా ఉంటే సృష్టించిన భగవంతుడికి ఎంత ప్రేమ ఉంటుందండి మనం అంటే. అలాగే భగవంతుడు అంటే భక్తుడికి కూడా అంత ప్రేమ. ఇక్కడ వెంటనే కన్ను పెరిగి అలా పెట్టాడట, పెడితే ఆ నటన సూత్రధారి రెండో కంటమ్మట కన్ను లేదు రక్తం కారడం మొదలుపెట్టిందంట. లీల, ఇది లీల. కారేసరికి వెంటనే తిన్నాడనుకున్నట్ట, అయ్యయ్యో పాపం రెండో కన్ను లేదు కదా అందుకనేమో అని చెప్పి ఇప్పుడు రెండో కన్ను పెరగాలి. ఎక్కడ పెట్టాను నేను, నా కన్ను ఉండదు కదా అప్పుడు. ఈ రెండో కన్ను కూడా తీస్తే కనిపించదు అనుకుండదు కదా. అందుకని తన కాలుని ఆ ఏది ఆ కన్ను దగ్గర ఆనుమాలు పెట్టుకున్నాడట. బొటన వేలిని, కాలు బొటన వేలిని ఆ కన్ను దగ్గర ఆనుమాలుగా పెట్టుకొని ఈ కన్ను కూడా పెరిగి అక్కడ పెట్టాడు. పెట్టేసరికి ఇప్పుడు ఈయన చక్షువులతో అనంతంగా ఉన్న పరమేశ్వరుని దర్శించాడండి. ఏ చక్షువుతో దర్శించాడన్నాం? జ్ఞాన చక్షువు. ఇది జ్ఞానం అనేటువంటి కన్ను ప్రసాదించాడు ఇప్పుడు భగవంతుడు. అక్కడ జ్ఞానం అనేటువంటి కన్నుతో స్వామిని ఇది అక్కడ దర్శించి తన్మయుడైపోయాడట. ఇప్పుడు అది మహాక్షేత్రం అయిపోయి అక్కడ ముందర ఎక్కడున్నాడు శివుడేమో కింద ఉంటాడు, ఈయన ఎక్కడుంటాడు తిన్నడు అనే తిన్నడు తిన్నడికి దర్శనమిచ్చినటువంటి ఆలయం ఎక్కడుంటుంది? కొండ మీద ఉంటుంది. వెళ్ళిన ప్రతివాడు భక్తుని దర్శించాలంటే పైన ఉంటాడు, అసలు దేవుడు కింద ఉంటాడు. అంటే భక్తుడు ఎంత ప్రకాశించాలని భగవంతుడి యొక్క ఆవేదన ఒకసారి మనకి ఒళ్ళు జల్లరిస్తుంది ఇలాంటి మన చరిత్రలు వింటూ ఉంటే. దానికి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు అంటారు, మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య పూర్చాయతే. మార్గంలో నడిచేటువంటి పాదుక ఎవరికి? పశుపతి యొక్క అంగాన్ని కూర్చబడింది. మరి కాలు చెప్పుతో పెట్టుకున్నాడు కదా అంగస్య కూర్చాయతే. గండూషాంబు నిషేచనం, ఏది పుక్కిటి పట్టినటువంటి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేశాడు. గండూషాంబు నిషేచనం పురరిపో, ఈ పురాలన్నిటినీ కూడా ఇది ఏలేటువంటి వాడు ఆయన. పురరిపో దివ్యాభిషేకాయతే, గొప్ప అభిషేకం అయిపోయిందంట ఆయనకి. నమక చమకాలతో చేసిన కంటే చాలా గొప్ప అభిషేకం అయిపోయిందంట. తన్ను తాను త్యాగం చేసుకున్నాడు కదండి. అక్కడ శరీరం ఉన్నది లేదా? ఉన్నది. నొప్పి లేదా? ఉండకుండా ఎక్కడుంటుంది. కానీ అనుభవించలేదు. ఏమైపోయింది? అమనస్కం అన్నారు దాన్ని. ఏమన్నారు అక్కడ? మనస్సు లేదు. అక్కడ మనస్సు లేకపోవడం చేత తనను తాను అలా అర్పించుకోగలిగాడు. పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత, కొంచెం రుచి చూసి బాగుందో లేదో తీసుకొచ్చి నైవేద్యం పెట్టాడు కదా అక్కడ. అందుకని కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతే. నవకాయ పిండి వంటల కంటే గొప్పగా ఉందంట ఆయనకి. నవ్యోపహారాయతే భక్తి కిం, ఏది భక్తి కాదు ఇక్కడ. భక్తి కిం నకరోతి, ఏ భక్తి ఇలా చేయకుండా ఉంటుంది? నకరోతి భక్తి కిం నకరోతి హో వనచరో, వనచరుడైనటువంటి తిన్నట్టికి ఆ భగవంతుడు భక్తావతంశుడు భక్తుడు తనకి ఎంత దాస్యాన్ని చేశాడు అని చెప్తున్నారు.
కంటిన్యూ ఆన్ ది ట్రూ భక్తి. సింప్లీ కమింగ్ ఆఫరింగ్ సమ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ బ్రేకింగ్ కోకోనట్ అండ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్ అండ్ డూయింగ్ నమస్కారం, ఓకే. బట్ దట్స్ నాట్ ది అల్టిమేట్ భక్తి. The ultimate bhakta loses himself. He doesn't exist separately. His mind is merged in the divine that he is looking at. That is the true bhakti. You should forget yourself and become one with that divine that you are seeing in front of you. That is the quality of devote bhakti. To you, exemplify that fact. Mataji narrated a story of Srikalahasti. Srikalahasti is a famous Sivakshetram in Andhra Pradesh, where the Vayulingam is there. Kalahasti is the Vayulingam, Pancha Bhutalingas. There is a story of Kannappa, who is a hunter, ignorant, innocent hunter. Only thing he knows is hunt animals in the forest. One day he is going for hunting his daily food in the forest. And he happened to see one priest doing Abhishekam and Puja to Shivalingam under a tree. So he hid behind a tree and watched all the entire process. The priest first removed the previous day's alankaram, the flowers, everything, cleaned the Shivalingam and then brought water from the river, did the Abhishekam. Then the naivedyam with fruits, puja with flowers, flowers and leaves, and then naivedyam with fruits. So he saw all this. Oh, I thought worshipping God is a very complicated thing. This is Kannappa is thinking. This is so simple. I can do this. So he decided to do his own puja. So he goes and hunts a wild boar and barbecues it. And to make sure it is well done, he takes a piece of it and eats himself first to make sure that is perfect to be offered to Shiva. So he put it in his leaf in his left hand. With his right hand he plucked some flowers and leaves from the trees nearby. So both hands are full. Now he needs water to do Abhishekam. There is no hands to catch any vessel, bring the water. So he goes to the river and drinks as much as he can drink, hold in his mouth and brings that water. So, and now he has to remove the yesterday's all the flowers and leaves on the Shivalingam. Both hands are busy. So he uses his foot, which has sandals on it, that he wears every day. With that foot, he cleans the Shivalingam. And then, ready for Abhishekam, he spits out the water that is holding in his mouth on the Shivalingam, did Abhishekam. And there is the flowers and leaves in his right hand, he did the puja. He just offered it to Shivalingam. That's all he knows. And then with the left hand that the pork that he cooked is offered Lord Shiva. And then he had this crazy idea. Hare, this Shivalingam has no eyes. So all these things I am doing, he doesn't know that I am doing. So let me give my one eye to Shivalingam so that he can see what all I am doing. So he forgot himself now. So with the arrow that he has in his quiver, he plucks out his one eye, right eye, and puts it on the Shivalingam. So that in his mind, Shiva can see it now. All his puja, what he has done. But Lord himself is so pleased with his innocent devotion. He wants to play a trick with him. He started bleeding on the left side where the eye should be. Then Kannappa thought, oh, he needs the other eye also to see this. So he is ready to pluck his eye, left eye. Then realized, well, once I pluck my eye, I cannot see the Shivalingam where to put this eye. So he keeps one foot, one thumb, a big toe, where the eye should be on the Shivalingam, and then plucks his other eye and places on it, on the Shivalingam. Next thing he happened is Shiva's manifestation in front of him. How can he see with no eyes? Because God has opened his the eye of knowledge, the eye of wisdom, through that eye, not through his physical eyes, because physical eyes are on the Shivalingam. With that divine knowledge, eye, wisdom, he was able to have darshan of Lord Shiva. Did he not feel any pain when he is plucking? I'm sure he did pain, but he didn't feel it because his mind is not with him anymore. It is with Shiva. So there is no pain that he experienced. True devotion should be like that. So, sorry for my emotion. So that is the perfect devotion, that we lose ourselves in him. That is it, not coconut breaking and all that. That's part of the progression. But ultimately our devotion should reach that level. It may not happen on the day one, but we should spiritually grow to that level where we become true bhaktas of God.
ఇవి మనకి తెలుసుకోవాలి అంటే ఒక స్వయం తీరణాహ పరాం తారయంతి ఒక గురువును ఆశ్రయించాలి మనం. వారు ఆచరించి వారు ఆ స్థితిని పొంది మనకి అందించగల సమర్థులు. అటువంటి గురుపాదాన్ని ఆశ్రయించాలి. వారి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే భక్తి అనేటువంటి నీలోంచి ఊరేదే కానీ బయట దొరికేది కాదు. భక్తి అంటే నీలో ఆ ప్రేమ అనేటువంటిది ఊరుతుంది నీలో. ఒకటి చూసేసరికి చూడండి, పిల్లవాడు పుట్టగానే తల్లి దగ్గర పాలు రావాలంటే ఎట్లా వస్తాయి? తనకు మాతృత్వం, ఆ పిల్లవాడిని చూసేసరికి మాతృత్వంతో స్రవిస్తాయి. అలాగా మనకి నా దేవుడు నాకు అమ్మో నేను విడిచి ఉండలేను అని అనుకుంటే అది అనుకోవడం కాదు, అటువంటి ఎక్స్పీరియన్స్ మనలో అటువంటి భావన కలిగినప్పుడు తప్పకుండా భగవంతుడు అనేది నాదే అవుతుంది, నా వాడు కూడా కాదు, అంటే తన సొంతం తానే. దానికి ఒక కీర్తనలో మాయ జాలమున మునిగేవునారుడా, మాయ జాలమున మునిగేవు మాయజాలమున మునిగేవు నరుడా, మాయజాలమున దారి తెలియక తడబాటులేలా, దారి తెలియక తడబాటులేలా, దారి తెలియక తడబాటులేలా, దారి తెలియక జ్ఞాన నేత్రమున వెతకి చూడుమా, జ్ఞాన నేత్రమున జ్ఞాన నేత్రమున వెతకి చూడుమా, జ్ఞాన నేత్రమున శాశ్వత జ్యోతి కనుగొనుమా, శాశ్వత జ్యోతి కనుగొనుమా, శాశ్వత జ్యోతి కనుకొనుమా, శాశ్వత మాయజాలమున మునిగేవు నరుడా, మాయజాలమున మునిగేవు నరుడా, మాయజాలమున మునిగేవో నరుడా మాయగా నీ జీవిత నిర్మాతవు నీవే నీ జీవిత నీ జీవిత నిర్మాతవు నీవే నీ జీవిత నీ కృషియే ఇల ఫలించురా నీ కృషియే ఇల నీ జీవిత నిర్మాతవు నీవే నీ జీవిత నీ కృషియే ఇల ఫలించురా నీ కృషియే ఇల ఫలించురా మదిలో కల్లోలము విడరాని మదిలో నీ మదిలో కల్లోలము విడరా మనసు నగల దేవుని కనరా మనసు నగల దేవుని కనరా మనసు నగల దేవుని కనరా మనసు నగలదే మాయ జాలమున మునిగేవో నరుడా మాయ జాలమున మునిగేవో జీవిత సమర విహారములోన జీవిత సమర విహారములోన జీవిత దీక్షాధైర్యం జయ భేరీరా దీక్షాధైర్యం దీక్షాధైర్యం జయ భేరీరా జీవుడిలో శివుడున్నాడు రాయి జీవుడిలో ఈ జీవుడిలో శివుడున్నాడు నరుడా ఆ శివుడే జగదాధారిరా శివుడే జగదాధారిరా శివుడే జగదాధారి జగదాధారిరా జగదా మాయ జాలమున మునిగేవో నరుడా మాయ దారి తెలియక తడబాటులేలా దారి తెలియక తడబాటులేలా జ్ఞాన నేత్రమున వెతకి చూడుమా జ్ఞాన నేత్రమున శాశ్వత జ్యోతి కనుగొనుమా శాశ్వత జ్యోతి కనుగొనుమా మాయ జాలమున మునిగేవో నరుడా మాయ జాలమున మాయ జాలమున మాయ జాల మునిగేవో నరుడా
మన గురించే జ్ఞాననేత్రం ఎక్కడుంది ఇది చర్మచక్షువు చక్షువులు ఇచ్చేసినటువంటి తిన్నడికి జ్ఞానచక్షు దేని ద్వారా చూడగలిగాడు అంటే భగవంతుడు ఏమైనా చేయగలడు, భగవంతుడు చూపిస్తాడు. ఈ సృష్టి అంతా భగవంతుడిదేగా. వాస్తవానికి ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టి అంటే మానవుల్లో చేరి ఇవి కడితే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేది మానవుని ద్వారా వచ్చిన సృష్టి ప్రపంచమంతా. అదే వేరు వేరు కట్టడాలు, రోడ్లు వగైరా అన్నీ మన జీవితంలో చాలా చేసేవన్నీ కూడా మనసులో నాకు అనిపించిందండి, అంతా కట్టిన తర్వాత ఇక్కడ అరుగు పెడితే బాగుంటుంది అనిపించి అరుగు పెట్టించానని అంటాడు. అంటే మానవుడి సంకల్పమే. మరి ఈ సృష్టి, మనం ఉన్నటువంటి జీవితం అనేటువంటి ఈ సృష్టి ఎవరు చేశారు? భగవంతుడు చేశాడు. ఇది భగవంతుడి సృష్టి, ఇది మానవ సృష్టి కాదు. అందుకని భగవంతుడి సృష్టిలో ఎక్కడ దక్కున్నాడు ఆయన? నీ మనసులోనే ఉన్నాడు. ఎక్కడ చూడమన్నాడు? జ్ఞాననేత్రమున వెతకి చూడు. అది జ్ఞాననేత్రము అనేటువంటిది నీకు కనిపించే నేత్రం కాదు. అది కనిపించకుండా ఉండి నీలోంచి ఒక స్ఫురణ కలుగుతుంది నీకు. ఆ స్ఫురణ ద్వారా మనం అప్పుడు దాకా మామూలుగా చూసిన కళ్ళే లోపల స్ఫురణ వచ్చేసరికి ఆ అమ్మవారిలో ఉన్న ఇది అమ్మ రెప్పలు వేస్తోంది, కదులుతోంది. అలాగే అందరిలో కూడా ఏ విధంగా భగవంతుడు ప్రకాశిస్తున్నాడు? లోకంబులు లోకేశులు ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్కిరి సర్వ ఉపగతుండు ఎందెంది వెతకి చూచిన అందందే కలడు. ఆ వెతక చూచిన మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందెందు వెతకి చూచిన, మనం అన్నిట్లో వెతికి చూస్తున్నామా? మనం ఎక్కడైతే ముఖ్యంగా పెట్టుకుంటామో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సరిగ్గా చుట్టల. ఒక పూజ, ఈరోజు పూజ అయిపోతే ఇప్పుడు అయిపోయింది పూజ. ఆ గుడి దగ్గరికి వెళ్తాం, కాస్త దీపం పెడతాం, ఒక నమస్కారం పెడతాం, ఏదో అనుకుంటాం, అష్టోత్తరం చదవాలని చదివేస్తాం, అక్కడికి అయిపోయింది ఈ అమ్మాయి వాళ్ళకి పూజ అయిపోయి. నేను ఒక మాట చెప్తాను, ఆ పూజ రోజు ఉండే పూజ అయినా కూడా అదొక పనిలే. మనమే శబ్దంలో ఒక్కోసారి అంటాం, ఏదో ఊరి నుంచి వచ్చాం, కంగారుగా ఉంది, ఇంకా పూజ అవ్వాల, వచ్చిన వాళ్ళందరికీ ఏదో టిఫిన్ గట్రా చేసి పెడుతున్నాం, ఆ తింటున్నటువంటి వాళ్ళు అన్నారు నువ్వు కూడా తినమ్మా కొంచెం లేట్ అయిపోయింది అంటే ఇవేమంటుంది? గబుక్కన ఒక పూజ ఒకటి ఉంది, నాకు ఒక పూజ ఉంది ఇంకా, ఆ పూజ అయితే కానీ తిన్ను. అక్కడ ఏమైంది? అదేదో మనకి బరువు అయింది అక్కడ. అంటే మాటలు వాస్తవానికి ఉండకపోవచ్చు అక్కడ, కానీ అలవాట్లు పొరపాట్లు ఇలాంటివన్నీ చాలా చేస్తుంటాం. కానీ భగవద్భక్తులు ఏం చేస్తున్నారు? ఇలా స్పెషల్గా పెట్టుకోవాల. ప్రతి కదలికకి కారణము భగవంతుడే. నువ్వు ఉన్నావు అంటే నీ ఉనికికి కారణము భగవంతుడే. భగవంతుడు లేని అణువు ఎక్కడున్నది? భగవంతుడు లేని స్థానం ఎక్కడున్నది? భగవంతుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు, కానీ ఇందుగలడు అందులేడని సందేహం వల్లదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూస్తాం, నాకు కొంచెం ఒక కొంచెం పర్సంటేజ్ ఇంకో దేవుడి మీద ఇష్టం అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర ఇంకో కొంచెం ఇంకో 4 నిమిషాలు ఎక్కువ నించుంటాం, అది నా దేవుడు. ఎందుకు? ఇద్దరిలోనే తేడా ఉంటుంది. ఎది తేడా పెట్టుకున్న వాళ్ళకి, లక్ష్మీ అమ్మవారు, పార్వతీ అమ్మవారు. పార్వతీ అమ్మవారి భర్త ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. ఎలా ఉంటాడు? నిరాడంబరంగా ఉంటాడు. ఎప్పుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ కొండల మీద, చల్లోను కదా. మరి ఆయన గారు భార్య కదా ఆవిడ, కానీ ఆవిడ సర్వమంగళ, ఆవిడ మాత్రం తక్కువేంటి? కానీ అది చూడు, మానవుడు లక్ష్మీదేవి ఏది అలక్ష్యం లేని చోడ లక్ష్మీదేవి ఎలాగో ప్రకాశిస్తుంది. కానీ అందరికీ ఉండేది ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలా భక్తిగా తప్పకుండా సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతం చేస్తేరాలి. ఎందుకంటే మనకు లక్ష్మి కావాలి, డబ్బులు కావాలి. కనిపించి దాన్ని చూస్తున్నాం, కానీ కనిపించకుండా వెనక అసలు అమ్మని మనం పూజ చేస్తే లంచం కాదు మనకిచ్చేది, అది వరమే, అది వరలక్ష్మే. మనం అడిగినా అడగకపోయినా ఇస్తుంది, మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహాదేవ అంటుంటారు చూడండి చిన్నప్పటి. అందుకని మన భావనలో మార్పు రావాలి. అన్ని రూపాల్లోనూ ఉన్న భగవత్ శక్తి ఒక్కటే, నీ భావనలోనే తక్కువ ఎక్కువ ఉంటుంది. అందుకని నీ జీవిత నిర్మాతవు నీవే. నిజంగా మనం ఇక్కడికి రావాలి అనుకున్నాం, నిర్మాత ఎవరు? ఎవరో పుష్ చేయలా, ఎప్పుడు రావాలన్నా కూడా రాలేము. ఒక్కోసారి వెళ్ళాలనుకుంటాం కానీ రాలేకపోవచ్చు. నేను కూడా మధ్యలో చాలాసార్లు, నాకు మెంఫిస్ అలవాటు ఉంది కదా, రావాలని చాలాసార్లు అనుకున్నా కానీ వచ్చే ప్రయత్నం చేయాల. అందుకనే మధ్యలో కొన్నాళ్ళు రాలా. అంతే కదండి, అమెరికా వస్తున్నాను వెళ్తున్నాను వచ్చే ప్రయత్నం చేయాల. ఆ దేవుడు వరం ఇచ్చినట్టున్నాడు ఆయన స్వామి దయ అంతే. ఏమైనా సరే వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకున్నాము, వచ్చేసాము, నిరుడు దర్శనం చేసుకున్నాము హాయిగా. మళ్ళా ఆత్మీయులందరూ కనిపించారు ఇక్కడ. ఆత్మీయులందరూ కనిపించి మనకేది కావాలో అది దొరుకుతోంది ఇక్కడ. ఏది దొరుకుతోంది? భగవత్పరమైనటువంటి సేవ దొరుకుతోంది, భగవత్పరమైనటువంటి మాటలు, మాట్లాడే మాటలు కూడా. వీళ్ళు కార్ల గురించో లేకపోతే ప్రపంచంలో కనిపించే సెల్ ఫోన్ల గురించో మాట్లాడరు. మాట్లాడే మాటల్లో డాక్టర్ గారు కానీ మన ఆచార్యులు కానీ చక్కగా మాట్లాడితే దేవుడు దైవం గురించి, దైవానికి ఎలా చేస్తే బాగుంటుంది, ఏవేవి పద్ధతి ప్రకారం చేసుకెళ్తే బాగుంటుంది, ఇవన్నీ మనకి కావాల్సింది. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం అది. అందుకని మళ్ళా వదులుకుంటామా? అయ్యా నేను తప్పకుండా వస్తాను, కొంచెం ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం నాకు కూడా చోటు చూపించండి, కొంచెం ఏదో ఇలా కొంచెం నాకున్న బాపు సేవ చేసుకుంటాను. సరే అనుగ్రహం వచ్చేసింది అక్కడి నుంచి. మూడు రోజుల కాలం అనుకున్నాం. ఈ చనువుతో ఏమడిగాను, ఏమండి ఆ రెండు రోజులు వదిలిపెట్టారేంటి, మూడు రోజులు పిలిచారు అని అడిగాను. ఆత్మీయత అక్కడ, అంటే భేద దృష్టి లేదు అక్కడ. అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, వెళితే ఏమన్నా అనుకుంటారేమో, ఏంటి అనుకునేది? మనం ఒకటే, మనం ఒకటే. భగవంతుని దగ్గర నుంచి వచ్చిన మన బంధుత్వము విడే బంధుత్వం కాదు, ఇంకా దగ్గరయ్యే బంధుత్వం. లోపలే వెతుక్కోవాలి, బయట ఎత్తుకుంటే దొరికేది కాదని. కానీ మన జీవిత నిర్మాత ఎవరు అంటే ఎవరికి వాళ్ళకే, వాళ్ళ వాళ్ళ స్వభావాలే వాళ్ళ వాళ్ళ మార్గాన్ని నిర్దేశించుంటున్నాయి. నిర్మాత నువ్వే. నీ కృషియే ఇలా ఫలించురా. వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళాలనుకుంటున్నాను అంటే వచ్చేదాన్ని కాదు, కృషి వెళ్ళాలి. నాకు ఇది ఒక ప్రయాణం గురించి చెప్పినప్పుడు నేను మెంఫిస్ ఫలానా తారీఖు వెళ్ళాలి అంటే వాళ్ళు నిర్ణయించారు అంతే, కృషి వచ్చేసాం. మదిలో కల్లో ఇంకేముంది, మదిలో కల్లోలో ఇంకేం లేదు ఇక్కడ. ఈ మదిలో చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఎక్కడున్నాడు ఆయన దేవుడు? మనసున గల దేవుని కనరా. ఈ సత్సంగీయం అంతా ఎక్కడ తీసుకెళ్తుందంటే నీ మనసులో ఉన్న భగవంతుణ్ణి కనెక్ట్ చేస్తుంది. అంటే అనుభవించేట్టుగా ఒకలాంటి స్పందన మనలో ఒక ఏది అనుభూతి కలిగిస్తోంది మనకి. మనసున గల దేవుని కనరా మాయజాలమున మునిగేవు. ఈ రోడ్డు దాటి అవతలకి వెళ్తే, అలా అలా వెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్తే, లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు వగైరా వగైరా వాటిలోకి వెళితే, ఇల్లు సంసారం వాటిలోకి వెళితే, ఇది వదలమని చెప్పలా, అందులో కూడా ఉండొచ్చు. కానీ వెతికి చూడమన్నాడు. నువ్వు ఎందులోకి వెళ్ళినా కూడా వెతికి చూడు ప్రతి దానిలో. నువ్వు అనుకుంటే 10 రూపాయల్లో 10 డాలర్లో 10 డాలర్లే కనిపిస్తుంది, నువ్వు 10 డాలర్లను చూడకు. జగన్మాత దయ అనుగ్రహం కాబట్టి ఈరోజు నేను 10 డాలర్ల చేత్తో పట్టుకోగలిగాను. నీ మనసే చెప్తుంది అక్కడ. ఆ 10 డాలర్లకి నీ మనసు సమాధానం ఎలా ఉంటుందంటే 10గా కనిపిస్తుంది, అది 1000గా కనిపిస్తుంది. అంటే విలువ అక్కడ ప్రతి దాని యందు భగవంతుణ్ణి ఉన్నాడనే ఉనికి నువ్వు తెచ్చిపెట్టుకోక్కర్లా. ప్రతి అణువణువులోనూ ఉన్నది భగవంతుడి సొత్తు, భగవంతుడే. ఆ భగవంతుని చూడడం నేర్చుకో. భగవంతుని చూడడం నేర్చుకుంటే నీ బ్రతికే బంగారమయమైపోతుంది. అందులో అక్కడ ఏమంటున్నారు, జీవిత సమర విహారములో. మన జీవితంలో చాలా యుద్ధాలు వస్తున్నాయి, బయటగా రావచ్చు లోపలిగా రావచ్చు. బయట కూడా పడిపడిన వాళ్ళు చాలామంది ఉంటారు, అనేక అవాకులు చవాకులు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. అవి వెంట కూర్చుంటే మన దగ్గరికి చేర్చో, ఇంకా దూరాన్ని తీసుకెళ్తాయి. అందుకని జీవిత సమర విహారములో దీక్షాధైర్యం జయభేరీరా. ఎందుకంటే మార్కులు తక్కువ వచ్చాయంటే మనం కూడా వాళ్ళని నిస్పృహపరచకూడదు. ఇప్పుడు ఇంత వచ్చాయి, ఇంకా నెక్స్ట్ టైపు బాగా చదువుతావు కదా నువ్వు, నువ్వు బాగా చదివి తప్పకుండా 99% వచ్చేస్తాయి అంతే. అది చాలు వాళ్ళకి చేయూత, చిన్నపిల్లలకి ఇచ్చే చేయూత. మనం కూడా మనని మనం ఎంకరేజ్ చేసుకోవడం, తప్పకుండా భగవంతుడు మనని చూస్తాడు. పూర్వజన్మ కర్మ ఉందిగా, అందుకని దాన్ని అనుభవిస్తున్నాం ఇక్కడ. దానివలన మనకి బాధ ఏర్పడింది, కానీ బాధ కర్మ వలన వచ్చింది కానీ బోధ వలన బాధ తీరిపోతుంది. మహాత్ముల యొక్క మాట వింటూ ఉంటే బోధ వలన బాధలన్నీ రహితమైపోతాయి. ఎవరికి బాధలు లేవు చెప్పండి? ఎంతమంది బాధల వల్ల సక్కుపై బాధను పొందలేదా? కబీర్ దాస్ వారికి రాలేదా? తులసిదాస్ వారికి రాలేదా? ఎంతమంది భగవద్భక్తుల చరిత్రలు తీసుకుంటే లేదు? ఆఖరి వివేకానంద మహారాజు వారు ఫస్ట్ ప్రప్రథమంగా రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు ఆయన? అసలు బాబాల్ని వాళ్ళని నమ్మేవాడు కదట ఆయన. సిడీ సాయిబాబా అని ఉపాసని బాబా వారు కూడా అలాగే చూశారట ఫస్ట్. ఇదంతా ఏదో మాట్లాడు చెప్తుంటారు అంతే అన్నట్టు చూశారట. కానీ పట్టుకున్నవాడు వదిలిపెట్టడు టైం వచ్చినప్పుడు. రామకృష్ణ పరమహంస వారికి అమ్మవారు కనిపిస్తుంది, మాట్లాడుతుంది అన్న మాట విన్నాడు. ఇక్కడ ఇంట్లో ఈయన పెద్ద ఎవరు? వివేకానంద నరేంద్రుడు, పూర్వనామదే. నరేంద్రుడికి సంసారం ఉన్నటువంటి ఆ చిన్న వయసులో, చదువుకున్న వయసులో క్వాలిఫై అయ్యాడు. కానీ ఆ వయసులో ఈ భారం మోయడం కష్టమైంది, సంసారం మోయడం కష్టమైంది. అంటే ఇంట్లో అమ్మ, తన ఏది అన్నదమ్ములు వాళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళు. అందుకని ఎలా దీని నుంచి బయటికి రావడం అంటే ఫ్రెండ్స్ ద్వారా విన్నాడు. ఏది ఆయనకి అమ్మవారు కనిపించి మాట్లాడుతుందట, ఏం కావాలంటే అది ఇస్తుందట. అంటే ఇదేదో బాగానే ఉంది కదా, నేనేదో అపార్థం చేసుకున్నాను, వెళ్ళి ఆయన్ని అడిగితే పోలేదా అని మెల్లగా వచ్చి రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి వచ్చి, ఏమండి మీరు అమ్మవారిని చూశారట కదా అని అడిగట. అడిగితేనా, ఇప్పుడు చూస్తున్నా కదా మాట్లాడుతున్నా. ఆయన దృష్టి ఎలా ఉంది? ఆ వచ్చిన వాళ్ళు కూడా కాళీమాతను చూశాడు ఆయన. ఎక్కడో గుళ్ళో మాత్రమే చూడాలి, అంతటి గొప్ప జ్ఞానమైనది. చూస్తున్నా మాట్లాడాను, మరి నాకు కూడా చూపిస్తారా, నేను నాకు కూడా చూపిస్తారా అని అడిగాడు ఆయన. అడిగితే చూపిస్తా, కానీ నేను చెప్పినట్టు వింటే. అది అక్కడ అండర్లైన్. గురువులు చెప్పినట్టు వింటే, నేను చెప్పినట్టు వింటే నీకు తప్పకుండా కాళీమాత దర్శనం అవుతుంది. అయితే రేపు వస్తా అన్నాడు. ఎందుకు రేపటిదాకా అంటూనే ఉన్నాడు ఈయన. నరేంద్రుడు కాస్త వెళ్ళిపోయాడు. ఇక ఈయనకి ఉంది, నరేంద్రుడు రావాలి, నరేంద్రుడు రావాలి, నరేంద్రుడు రావాలి అని ఈయన పట్టుకున్నారు. ఆయన వెళ్ళాడు కానీ నన్ను ఆయన అమ్మవారిని చూపిస్తారన్నారుగా, అమ్మవారిని చూపిస్తే ఇద్దరు మనసుల్లోనూ తగులుతోంది. మళ్ళా కొద్ది రోజులకి మళ్ళీ వచ్చాడు, వచ్చి చూపిస్తానన్నారు కదా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, అమ్మవారికి చెప్పండి. అంటే నేనెందుకు చెప్పడం, నువ్వే చూస్తానన్నావు కదా, నీకే నువ్వే అడుగు వెళ్ళు అని చెప్పి అమ్మవారి ముందరెళ్ళి అమ్మవారి దగ్గర ఈయన ఆనందం అంట, రామకృష్ణ పరమహంస వారి ఆనందం అంట. చూడమ్మా నరేంద్రుడు వస్తున్నాడు, నిన్ను ఏదో అడుగుతాడట అమ్మా, అమ్మా నువ్వు నువ్వు చూసుకో, నీకు బేరం వస్తుంది చూసుకో అని అమ్మవారితో చెప్పుకొని బయటకు వచ్చేసి వెళ్ళు అని తలిపేసేసాడు ఆయన. రామకృష్ణ పరమహంస వారు అది పర్టికులర్ చెప్తారు, ఆయన లోపలికి వెళ్ళగానే తలిపేసేసాడు ఆయన. అంటే ఇంటర్వ్యూ అనమాట. ఇక ఆయన అమ్మవారిని ప్రార్థించుకుంటున్నాడు. ప్రార్థించుకుంటుంటే మరి అక్కడ ఆ మహానుభావుని ఆదేశమైంది కదా, అమ్మా నరేంద్రుడు వస్తాడు దర్శనమివ్వు అని చెప్పారు కదా. అందుకని మనం చేసుకునేది చిన్నదైనా ఒక గురువుల దృష్టిలో పడితే మనకి దైవత్వం అలా మనకి సంక్రమిస్తుంది, అలా లభిస్తుంది మనకి. వెంటనే లోపలికి వెళ్ళట. లోపలికి వెళ్ళి అమ్మా అని ప్రార్థిస్తూ ఉంటే అమ్మవారు కొద్దిసేపు ప్రార్థించుకునేసరికి ఆమె ప్రసన్నమయ్యారు. ప్రసన్నమయ్యి ఏం కావాలో కోరుకో అన్నట. అమ్మ ఎలా ఉంది, ఎప్పుడన్నా చూస్తే కదా, నరేంద్రుడు ఎప్పుడు దర్శనం చేయలా. అలాంటి నరేంద్రునికి అమ్మ యొక్క అనంత రూపం చక్కగా దర్శనమైంది, ఆనందంగా దర్శనమైంది. మనం దర్శించలా, దర్శిస్తున్నాం చూడండి మొన్నటి రూపం. అట్లా అభిషేకం ఇంకా మనకి వెళ్తూనే ఉంది, ఇక్కడ కూర్చుండే పిచ్చుకుండ నవ్వుతూనే ఉంది మనకి. చెప్పేది మనం కాదు కదా, ఆమె పలికిస్తుంది అంతే. దేవుడు వెనకుండి పలికిస్తాడు. అమ్మ యొక్క సుందర రూపాన్ని అలా దర్శనం చేసేసరికి నరేంద్రుడికి ఏమనిపించింది, అమ్మా ఇంతకన్నా నాకేం కావాలమ్మా, నీ దర్శనమయ్యింది, ఈ దర్శనం కన్నా నాకు ఇంకేం కావాలి అన్నట్ట. అనేసి ఆనందంలో ఉండిపోయాడు. అమ్మ అంతర్ధానం అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఏంటి, ఈయన బయట నృత్యం చేస్తున్నాడండి రామకృష్ణ పరమహంస. అంటే చూడండి, శిష్యుల కోసం, తను ఆశ్రయించిన వాళ్ళ కోసం గురువులు ఎంత ఆవేదన చెందుతారో. బయట ఆయన నృత్యం చేస్తున్నాడు, భలే భలే నరేంద్ర భలే దర్శనం చేసుకుంటాడు అని. అవి బయటికి రాగానే దర్శనం చేసుకున్నాను ఆనందంగా చెప్తున్నాడు. కోరుకున్నావా కోరిక అన్నట్ట. అరే రే రే మర్చిపోయానే, కోరుకోవడం మర్చిపోయాను. మొన్న నాకెలా తెలుస్తుంది కోరిక అన్నాడు. మళ్ళీ మధ్యలో నన్ను అడుగుతావేంటి, నువ్వే అడగొచ్చుగా అమ్మవారిని, నువ్వే అడుగు అమ్మవారిని అని మళ్ళీ అడుగుతావా వెళ్ళు అని చెప్పి మళ్ళీ పంపించి మళ్ళీ తలిపేశాడు. ఈయన తలిపేస్తే మళ్ళా అమ్మవారు కనిపించరు, ఇదే కోరిక. మూడు సార్లు ఎన్నిసార్లు అయింది అలా, మూడు సార్లు అయిపోయేసరికి ఇప్పుడు ఇంకా నీ కోరిక ఉందా, నీకు ఇంకా ఉంటుందా కోరిక? ఎందుకంటే మనందరికీ సూర్యుడిని చూస్తే కొంతసేపు భూమి కనిపించదు. మనందరం బయటికి వెళ్ళి సూర్యుడిని ఇలా చూస్తాం, నమస్కారం పెట్టాలి. ప్రత్యక్ష పరమేశ్వరుడు మీ ఇంటి దగ్గర ఉన్నా కనిపిస్తాడు, కారులో ఉన్నా కనిపిస్తాడు, ఊళ్ళో ఉన్నా కనిపిస్తాడు, ఇండియా వెళ్ళినా కనిపిస్తాడు, దుబాయ్ వెళ్ళినా కనిపిస్తాడు. ఎవరు? సూర్యనారాయణమూర్తి. ఎక్కడైనా ప్రత్యక్ష పరమేశ్వరుడే సూర్యనారాయణమూర్తి. మనం వెళ్ళి ఆ సూర్యనారాయణమూర్తిని అలాగా చూసి దండం పెట్టుకుని మిత్ర రవి సూర్య భాను కగభూషణ హేణ్య గర్భ మరి ఇత్యాదిత్య సవితరక భాస్కర్ అయినామా అనుకుంటాం అనుకోండి. అంత చదవలేదు, కొంచెమే చదివాను నేను అనేసరికి చాలా ప్రసన్నంగా ఉంటుంది. అక్కడ చాలా బాగా ఉంటాడు. వెంటనే మీరు ఆ కళ్ళతో కిందకి చూడండి, ఎదుట ఎవరున్నారో మనకు కనిపించరు. ఎందుకని కనిపించరు? మన కంటి కాంతి కంటే సూర్యుడి కాంతి చాలా ఎక్కువ. మన కంటి కాంతి కంటే సూర్యుడి కాంతి చాలా ఎక్కువ. అందుకని మనకేం కనిపించదు, ఈ ప్రపంచం కొంచెంసేపు కనిపించదు. కాసేపు నలుపుకోవాలి, కాసేపు నలుపుకుంటే కానీ ఎందుకు అక్కడ దాకా ఎక్కర్లే, ఈ లైట్ చూస్తే చాలు మనకి. ఫలానాన్ని కనిపించరు కొంతసేపు. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు కూడా కనిపించరు, కూర్చున్న వాళ్ళు. ఏమండి ఈ ఏది, ఆ కాంతి, ఈ కరెంటు యొక్క లైట్ కాంతి మన కంటి కాంతి కంటే ఎక్కువ కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే భగవద్ అనుగ్రహం కలుగుతుందో ప్రపంచం అంతా ఎంతండి, ఆఫ్టర్ ఆల్ ఇదంతా ప్రపంచం అంతా ఆఫ్టర్ ఆల్ ఏముంది ప్రపంచంలో కనుక ఆ అనుగ్రహం ఉంటేనే కదా ప్రపంచం అంతా ప్రకాశించేది. అంతేకాదు మీకు ఒక మాట చెప్తున్నాను, నక్షత్రాలు రాత్రిపూటే కాదు పగలు కూడా ఉన్నాయి. నక్షత్రాలు మీరు చదువుకొని మీ చదువుల్లో ఉంటాయి, నక్షత్రాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మనకి పగలయ్యేసరికి నక్షత్రాలు కనిపించవు. ఎందుకు కనిపించవు? నక్షత్రకాంతి కంటే కూడా వాస్తవానికి సూర్యకాంతిని దాటితే నక్షత్రకాంతి చాలా ఎక్కువ, కానీ అది దాటి ఉన్నది. అందుకని మనకి ఆ కాంతి కనిపించదు. అలాగే మన మనస్సు విశ్వాసం అనేటువంటిది గట్టిగా అంత తేజోపూర్వకంగా ఉంటే భగవంతుడు నీలోనే ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. మనం ఏం చేస్తున్నాం, భగవంతుని ఆ గూటి వరకో, ఆ గుడి వరకో, పుస్తకం వరకో, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ వరకో పట్టేసి మనం మాత్రం ఏదో ఇంత ఏదో ఉంది, ఇదంతా లోటైపోతుంది మనం లేకపోతే అన్నట్టు ఈ ప్రపంచ వాతావరణంలో అన్నీ మనకే కావాలి, ఎక్కడున్నవి మనకే కావాలి. వచ్చేసరికి ఏమైపోతుంది, అక్కడ భగవంతుడు గూటి వరకే ఉండిపోతున్నాడు. అందుకే నీ నీ హృదయం వరకే ఉండిపోతున్నాడు. నీలోకే నువ్వు తొంగి చూసుకోవటం రావట్లేదు అక్కడ. నీలోకే నువ్వు తొంగి చూసుకున్న నాడు సర్వము విదితమైపోతుంది అన్నారు మహాత్ములు మనకి. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏది జరగాలో, ఏమేమి ఉంటుందో అనేటువంటిది ఎప్పటికప్పుడు అవగతం అయిపోతుంది. వెంటనే నరేంద్రుడు ఏమైపోయాడు అక్కడ, పాదాశ్రయం చేసేశాడు. నన్ను తరింప చేయగలిగిన వాడు మీరు తప్ప ఇంకొకటి లేదు. ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అంతకుముందు నరేంద్రుడికి వివేకానందుడని నామకరణం కలిగిన తర్వాతకి ఆయనలో చాలా మార్పు వచ్చేసింది. ఆయన వివేకవంతమైనటువంటి జ్ఞానమే తప్ప ఈ ప్రపంచ జ్ఞానము ఆయనలో, ఎందుకంటే భగవంతుడైనటువంటి జ్ఞానాన్ని మనం గుర్తించిన తర్వాత ప్రపంచ జ్ఞానం చాలా తేలికైపోతుందండి. దాని ముందు ఇదెంత మెడుగురు కాంతి లాంటిది. అందుకని అలాగా నరేంద్రుడు వివేకానందుడు అయిపోయాడు. తర్వాత గురుదేవుల యొక్క ఆశయాన్ని పక్కగా అన్ని వైపులా ప్రపంచమంతా దద్దరిల్లేట్టుగా ఆయన ప్రచారం చేశారు తన గురుదేవులు. ఆయన అసలు ఎక్కడో ఉండేవారు రామకృష్ణ పరమహంసవారు అంటే బయటకు వచ్చేవారు కాదు. కానీ వివేకానంద స్వామి వారి ద్వారా రామకృష్ణ మిషన్స్ ఇప్పుడు ఎన్ని ఎంతమంది మనం అసలు ఆ సూక్తులు చదువుతుంటేనే, ఎందుకంటే ఏది కాదని శాస్త్ర ప్రకారము ధర్మం ప్రకారం ఉన్నది కాదని చెప్పలా ఆ స్వామి కూడా. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వేదాల్లో ఏం చెప్పబడి ఉన్నదో, మన పూర్వీకులు ఏదైతే మనకి చెప్పున్నారో అవన్నీ కూడా, ఏది సంసారాన్ని విడిచిపెట్టమని చెప్పలా. ఆయన కూడా పెళ్ళైన ఆయనే కదా రామకృష్ణ పరమహంస వారు. కానీ శారదామాయిలో ఎవరిని దర్శించారు? జగన్మాతను దర్శించారు. ఆయన జగన్మాతను దర్శించారు. రామకృష్ణ పరమహంసలో అమ్మవారు ఎవరు దర్శించారు? చిన్నప్పుడే పెళ్ళైపోయిందంట వాళ్ళకి. చిన్నప్పుడే పెళ్ళైపోయినా కూడా భర్త మాటే తన నడక అంతే, అలానే నడుచుకుందామే. చాలా నాళ్ళు పుట్టింట్లో ఉండిపోయింది, వచ్చిన తర్వాత కూడా చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది చాలా. ఆఖరికి వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస వారు కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే, భార్యని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారట, ఇచ్చిన తర్వాత ఎక్కడ విషయం కరుగుతుందోనని ఏది వారు అందరిలోకి వచ్చి పడుకునేవారట. అమ్మ గదిలో పడుకుంటే వారు వచ్చి అందరిలోకి వచ్చి పడుకునేవారంట. అంటే తనని తానే అంత పరీక్ష చేసుకునేవారన్నమాట. మనస్సు ఎటువంటిది? అంతనే భగవద్గీతలో కూడా చెప్పారు, మనస్సుని వెనుకకు లాగుకొనుచు సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. యథాత్మ దృఢ నిశ్చయ. మనం ఈ తనువు వదిలిపెట్టేంతవరకు దీన్ని నమ్మకూడదు. ఎప్పటికప్పుడు మనం ఎంత సాధన ఎట్లా ఉంది, మనం ఎలా ఎంతవరకు నడవగలుగుతున్నాం అనేటువంటి జ్ఞానాన్ని మనం అనుక్షణము మనని మనమే క్వశ్చన్ వేసుకోవాలి. మనకే అనుభూతి కలుగుతుంది, సమాధానం కోసం చాలా సేపు
చెప్పి. So, for ordinary people like us, when we come and do some vratam or some puja, for that day, that is the end. But a true devotee, it never ends. As I said before, he loses himself in front of God. The small I becomes the capital I. So there is no devotee and divine anymore. There is only one. The ultimate philosophy of Sanatana Dharma, Advaitam. No two. So we must reach that stage. To reach that stage, you cannot do it alone. You need a guide. That guide is a Sadguru. He will show you the path. He will guide you with his hand and take you there and realize your real identity. Amma narrated the story of Vivekananda. Many of us know this story. Vivekananda's Purvashram name is Narendra. He was almost a non-believer. He didn't believe any gurus, babas or anything. Anybody, his only question was, can you show me God? Unless the answer is what he is expecting, he won't believe them. And he had many problems in his life. So, somebody told, there is a Brahmin there, and he has seen Kali Mata. Kali Mata manifested for him. He speaks to her daily. Maybe you go and approach him. So Narendra goes to Ramakrishna, and again, without any beating around the bush, he says, can you show me the Kali Mata that you have seen? Ramakrishna said, I am seeing her, I am talking to her now. దట్ మీన్స్ రామకృష్ణ ఈజ్ సీయింగ్ కాళి ఇన్ నరేంద్ర బికాస్ ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాళీ మాత మేనిఫెస్టేషన్ సో నరేంద్ర సో కెన్ యూ సీ మీ యా నో ఐ డోంట్ హ్యావ్ సో యూ విల్ సీ యువర్ సెల్ఫ్ దెన్ నరేంద్ర వాజ్ అ లిటిల్ ఫ్లాబర్గాస్టెడ్ బికాస్ యూ నీట్ ఎక్స్పెక్ట్ బికాస్ ఆల్ ది అదర్ పర్సన్స్ దట్ ఈ మెట్ బిఫోర్ దే డిడ్ గివ్ హిమ్ దట్ ఆన్సర్ సో ఐ సెడ్ ఓకే ఐ యామ్ గోన్ కమ్ బ్యాక్ యూ షో మీ కాళీ సో ది గురు రికగ్నైజ్ ది పొటెన్షియల్ ఆఫ్ ది ఈజ్ ది స్టూడెంట్ నరేంద్ర అండ్ ఈజ్ ద క్యూరియాసిటీ టు నో ది డివైన్ సో హీ సెడ్ ఓకే కమ్ బ్యాక్ యూ కెన్ డూ ఇట్ టుడే సెడ్ నో ఐ విల్ కమ్ బ్యాక్ సో నరేంద్ర వెంట్ బ్యాక్ సో ఎవ్రీ డే రామకృష్ణ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ డే వెన్ నరేంద్ర కమ్స్ బ్యాక్ టు హిమ్ అండ్ నరేంద్ర ఆల్సో వాజ్ ఆల్సో వెరీ క్యూరియస్ ఓ ఐ నీడ్ టు గో అండ్ సీ రామకృష్ణ ఐ నీడ్ టు సీ దట్ కాళీమాత దట్ ఈ ప్రామిస్ మీ సో ఈ కేమ్ బ్యాక్ మేబీ ఆఫ్టర్ వీక్ ఆర్ సో సో నౌ ఐఎమ్ రెడీ కెన్ యూ షో మీ కాళీమాత షూర్ లెట్స్ గో సో ఇక్కడ ఉందమ్మా రామకృష్ణ వస్తు కాళీమాత అండ్ టాక్స్ టు హర్ అమ్మా హియర్ ఈజ్ యువర్ సన్ నరేంద్ర హీ వాంట్స్ టు సీ యూ హీస్ కన్ఫ్యూజ్డ్ హీ హాస్ మెనీ క్వశ్చన్స్ ప్లీజ్ బ్లెస్ హిమ్ అండ్ మేక్స్ ఎ లిటిల్ రికమెండేషన్ టు కాళీమాత అండ్ కమ్స్ అవుట్ అండ్ సేస్ నౌ యూ గో ఇన్ సైడ్ శాంక్టమ్ అండ్ టాక్ టు హర్ డైరెక్ట్లీ సో వన్స్ హీ అండ్ నరేంద్ర గోస్ ఇన్ హీ లాక్స్ ది డోర్ అవుట్ సైడ్ రామకృష్ణ పరమహంస సో నరేంద్ర గోస్ అండ్ దేర్ ఈస్ దిస్ కాళీమాత విగ్రహం ఈ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అండ్ ప్రేయింగ్ టు హర్ ఆఫ్టర్ ప్రేయింగ్ ఫర్ సమ్ టైమ్ మదర్ మేనిఫెస్టెడ్ అండ్ షీ ఆస్క్డ్ సన్ వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ హీ డిడ్ నో వాట్ టు ఆస్క్ హి ఫర్గాట్ ఆల్ హిస్ ద డిజైర్స్ అండ్ క్వశ్చన్స్ దట్ హీ హ్యాడ్ బిఫోర్ హీ సెడ్ ఓ మదర్ యూ హ్యావ్ ఐ హ్యావ్ సీన్ యూ ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ దట్ ఐ నీడ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ అవుట్ సైడ్ గురు ఈజ్ డాన్సింగ్ విత్ ఎక్స్టసీ బికాజ్ ఈజ్ శిష్య ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ది డివైన్ ఇన్ సైడ్ సో దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ అ గురు అండ్ శిష్య సో నరేంద్ర కమ్స్ అవుట్ సో రామకృష్ణ ఆస్ హ్యావ్ యూ సీన్ హర్ ఎస్ సార్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ డిడ్ యూ ఆస్క్ హర్ యువర్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ నో ఐ డింట్ రిమెంబర్ ఎనీథింగ్ టు ఆస్క్ వై డోంట్ యూ గో బ్యాక్ అండ్ ఆస్క్ వై డోంట్ యూ ఆస్క్ హర్ అగైన్ నో వై షుడ్ ఐ ఆస్క్ యూ గో అండ్ బ్యాక్ టు హర్ అగైన్ సెండ్ హిమ్ బ్యాక్ ఇన్ టు ది శాంక్టమ్ లాక్ ది డోర్ అండ్ సేమ్ థింగ్ 3 times, 4 times, సేమ్ థింగ్ హీ వన్స్ హీ ఆ మదర్ షోస్ టు హిమ్ హీ హ్యాస్ నో డిజైర్స్ టు ఆస్క్ హీ హ్యాస్ నో క్వశ్చన్స్ టు ఆస్క్ సో దెన్ హీ రియలైజ్ దట్ వన్స్ యూ కమ్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ వరల్డ్ అండ్ దిస్ ప్రాబ్లమ్స్ ఈజ్ నథింగ్ అండ్ యూ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్ అండ్ యూ హ్యావ్ దట్ ఫర్మ్ కాన్ఫిడెన్స్ దట్ షీ విల్ బీ యువర్ ప్రొటెక్టర్ యూ విల్ బీ యువర్ సేవియర్ అండ్ యూ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ హ్యావ్ డిజాల్వ్డ్ వాట్ యూ థాట్ వర్ యువర్ ప్రాబ్లమ్స్ so that's what happens when you experience God and so we all need to search for a guru like Ramakrishna Paramahamsa to become Vivekanandas everybody has potential amma said you have to make put an effort like she said she wanted to come to Memphis many times but she didn't send me a word సో ఐ డిడ్ నో షీ వాజ్ హియర్ సో ఐ షీ నెవర్ గాట్ ది ఇన్విటేషన్ దిస్ టైమ్ షీ రియలీ వాంటెడ్ టు గో టు మెంఫిస్ సో సంబడి కాల్డ్ మీ అమ్మ ఇస్ కమింగ్ అండ్ వుడ్ యూ బి విల్లింగ్ టు హోస్ట్ హర్ ఐ వాజ్ వెరీ ఎక్స్టాటిక్ ఐ సెడ్ యా వీ హ్యావ్ అవర్ 32nd యానివర్సరీ ఇట్ విల్ బి great amma's presence in that during that time and I actually told that person she can come any day you want she can stay as long as she wants but apparently the message was half delivered she said he wants you in Friday Saturday Sunday so amma came and she was thinking right why didn't he give me 5 days instead of 3 days because she was enjoying so much in the temple what's going on here but the attempt was not made so it wasn't there was a gap in her visits of about almost 20 years after 20 years she has come because she made an effort to come here and the god gave her the permission not me balaji said come on you are asking for me in your mind so come and see me so she came so like that we have to make an effort and with the help of a guide sadguru we have can become Vivekanandas definitely and that guru remained hidden it's the shishya who spread his message throughout the world and made him famous and became more famous than the guru that every guru wishes his shishya is become more famous than him. That's the true guru's vatsalyam. Everybody knows Adi Shankara. But how many people know who is his guru? Not many people know. So I'm sure guru is enjoying his shishas, the greatness. So that's how, that is why it is essential to have guru in our life. To guide us. To take us to the right path where we understand the light that is inside us is our true identity, not this physical body. It doesn't mean that you need to leave this world behind. You can have your family, you can have your business, you can have your professions, but at the same time, you don't forget the God who created you. And you, everything that you do, do it that as though He is making you do this. You are not the doer. He is the doer. We are only the tools in His hand. I can give an example. I am a surgeon. I use a lot of instruments to do surgery. Actually, the scissors and the knives are cutting. If they think they are doing the surgery, because they are the ones who are actually doing the cutting and sewing and all that, that's ignorance. Because it's my hands that are making them move. But if I think I am doing surgery, it's my ignorance. Where is this knowledge to move these hands in certain way with a fine sense of touch? Because if I cut, put more pressure, I can cut things that I should not cut. Who gave me that intelligence is my creator. So that is the frame of mind we should work in this world. I am not the doer. I am only a tool. I am just doing what He is making me do. Because everything is Ishvara's wish. And even when we are successful, we think we are successful. It is successful because your actions coincided with His wishes. Manav prayatnam, daiva balam, together brings success. But oftentimes we don't realize the daiva balam. We think we are the ones, oh, we are so smart, we are so successful. But it is the God who is actually making it happen. That knowledge comes when your devotion matures into knowledge. అండ్ దట్ గురు హెల్ప్స్ దట్ ఫ్రూట్ టు రైపెన్ అండ్ దట్స్ వై ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ ఎసెన్షియల్ టు ఫైండ్ ఎ గురు దట్ దే కెన్ కనెక్ట్ విత్ బికాస్ నాట్ ఎవ్రీ గురు కనెక్ట్స్ టు ఎవ్రీ శిష్య యాక్చువల్లీ మై గురు ఆల్వేస్ సేడ్ యూ షుడ్ నాట్ క్లెయిమ్ ఐఎమ్ సో అండ్ సో శిష్య ఐ షుడ్ సే హీ ఈజ్ మై శిష్య డోంట్ యూజ్ మై నేమ్ ఫర్ యువర్ పర్పస్ సో వీ షుడ్ బి దట్ శిష్య వేర్ గురు ఈజ్ ప్రౌడ్ టు సే దట్ హీ సో అండ్ సో ఈజ్ మై శిష్య దట్స్ వీ ఆల్ హోప్ టు బికమ్ దట్ అండ్ విత్ మాతాజీస్ బ్లెస్సింగ్స్ గ్రేట్ సోర్స్ దట్ ఐ బ్రాట్ బ్రింగ్ ఫర్ యూ ఆల్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ టేక్ ది ఆపర్చునిటీ అండ్ యూటిలైజ్ ఇట్ బట్ అగైన్ ఇట్స్ నాట్ ఎన్ రీచ్ ఈశ్వరేచ్ఛ హూయర్ డిజైర్స్ విల్ కమ్ హియర్ హూయర్ ఈజ్ నాట్ కమింగ్ మీన్స్ దే ఆర్ నాట్ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ దెమ్ బట్ ఐ కీప్ ట్రయింగ్ ఎట్లీస్ట్ సంబడీ విల్ బీ బెనిఫిటెడ్ సో ప్లీజ్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్ ఇస్ కాస్టింగ్ యూ నథింగ్ జస్ట్ ఎక్సెప్ట్ యువర్ టైమ్ బట్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ విల్ దేర్ ఈజ్ అ టైమ్ యూ మస్ట్ హ్యావ్ ద థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ దెన్ డెఫినెట్లీ ఎ గురు లైక్ రామకృష్ణ పరమహంస విల్ వాక్ ఇన్ టు యువర్ లైఫ్ బట్ ద డిజైర్ దట్ ఇంటెన్స్ డిజైర్ టు నో మస్ట్ బి ఇన్ యూ దట్ ఈస్ ది క్రైటీరియా దెన్ గురు విల్ డెఫినెట్లీ కమ్ డెఫినెట్ ఈవెన్ వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ గురు దే విల్ వాక్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ టేక్ యూ ఇన్ టు ద రైట్ ప్యాత్ బికాస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అమ్మ చోస్ టు బీ విత్ అస్ దీస్ 3 డేస్ షీ యాడెడ్ ఎ గ్రేట్ ఎక్స్ట్రా వాట్ షుడ్ ఐ సే ఆల్రెడీ ది ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ వెరీ వెల్ బట్ దేర్ ఇస్ ఎ స్పెషల్ లస్టర్ టు ఇట్ విత్ హర్ విజ్డమ్ విత్ హర్ టీచింగ్స్ విత్ హర్ సింగింగ్ అండ్ దీస్ 3 డేస్ వెంట్ బై జస్ట్ లైక్ 3 సెకండ్స్ ఐ విష్ ఇట్ నెవర్ ఎండ్స్ బట్ ఇట్ హ్యాస్ టు ఎండ్ ఆర్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ బట్ వీ షుడ్ రిమెంబర్ హర్ వర్డ్స్ అండ్ ది ఎక్స్పీరియన్స్ వీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ హర్ ప్రెజెన్స్ అండ్ ఇట్ ఇట్ గైడ్ అస్ ఆఫ్టర్ షీ లీవ్స్ without forgetting. Thank you.
Thank you, Amma, for your wisdom and making us to wake up and remember and follow. Please come and visit us often whenever you come to United States. You don't need a permission to come here. You can stay as long as you many days you wanted to stay. Thank you, Amma. And Mataji and her devotees made this, I was not here on Friday, but Saturday and Sunday, they made it like, you know, how the human being has supposed to be. They were down to the earth, they were so helpful, and we need to learn a lot of things from them. Thank you all so much. Especially the children. Our community children also need to learn how you can sit and obey and learn. And because of you all, our children also are quiet today. Otherwise they will be running around. Thank you, boys.